ಗುರು ಗಣಪತಿ ವಾಣಿ ಹಯಕಂಧರ ದತ್ತ ದಕ್ಷಿಣಾಶ್ಯಾನಾಂ ಶರಣ ಸ್ಮರಣಮ ವಿದ್ಯಾಹರಣೇ ಕರಣಂ ಮಮಾಸ್ತು ಸಚ್ಚರಣಂ. ಓಂ ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ.
ಸರ್ವಾಧಿಷ್ಠಾನ ಚೈತನ್ಯ ಸಮರ್ಥ ಸದ್ಗುರುದೇವುಲು ಶ್ರೀ 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 ಹನುಮತ್ ಕಾಲೀವರ ಪ್ರಸಾದ ಬಾಬೂಜಿ ಮಹಾರಾಜ್ ವಾರಿ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಮಲಕು ಜಗನ್ಮಾತ ಅಮ್ಮ ಪಾದ ಪದ್ಮಮಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಸಾಷ್ಟಾಂಗ ದಂಡ ಪ್ರಣಾಮಾಲು ಆಚರಿಸ್ತು ಸರ್ವೇಭ್ಯೋ ಮಹಾಭಕ್ತೇಭ್ಯೋ ನಮಃ. ಸ್ವಾಮಿವಾರಿ ದಿವ್ಯ ಅನುಗ್ರಹಂತು ಸುಷುಮ್ನ ಪ್ರಸಾದ ವಾರಿ ఆరాధనా సందర్భంగా ఈ సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుషుమ్నా ప్రసాద్ వారి లాంటి ఒక మహావ్యక్తిగా ఏ వ్యక్తి అయినా తయారు కావాలి అంటే దానికి ఎంతో లక్ష్యము సరి అయిన గమ్యము ఉండాలి. అందరూ మానవ జన్మ ఎత్తామంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైందని మనం అందరం చెప్పుకుంటాం. కానీ ఆ ఉత్కృష్టతను సాధించగలిగేవారు అటువంటి వారు మాత్రమే కొంతమంది ఉంటారు. కాబట్టి మనకి వారి జీవితాలు నిరంతరం ఆదర్శంగా ఉండాలి, వారు చూపిన మార్గాలు నడవాలి. అంత కాకపోయినా కొంతైనా మనము చేరగలగాలి. అటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావరాలు కాబట్టి ఈరోజు ఆమెను గురించి అంత చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి మానవుడిగా జన్మించటం ఒక గొప్ప అయితే మానవ జన్మను సార్థకం చేసుకోవటం ఇంకా గొప్ప. మానవుడిగా పుట్టడం ఎంతో పుణ్యఫలంతో పుడతాం, అది కరెక్టే. అయితే అందరూ మానవులుగా పుట్టినంత వాళ్ళు మొత్తము మానవుడిగానే బ్రతకగలుగుతున్నారా? లేదా కేవలం పశుప్రాయులుగా బ్రతికి జీవితాన్ని గడిపేసేసి వెళ్ళిపోతున్నారా అనేది ఆలోచించుకోవాలి. అంటే ఏం చేయాలా? పశువులకి మనకి తేడా కావాలంటే పశువులకి మనకున్నటువంటి ఆ 4 లక్షణాలైనటువంటి కామన్ లక్షణాల నుంచి బయటపడాలి. ఏమిటి 4 కామన్ లక్షణాలు? ఆహారం, నిద్ర, భయం, మేధనం. ఈ 4 తప్ప వేరే వాటికి జీవితాన్ని ఉపయోగించి కొంతైనా ముందుకి సాగి ఈ జన్మను ఉపయోగించుకోకపోతే పశువులకి మనకి తేడా లేదు అని అర్థాన్ని తెలియజెప్పేదే ఇటువంటి వారి జీవితం. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనిషికి కావాల్సింది ఏంది? ఎందుకు ఇది వీలవుతుంది? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనిషి ఒక్కడే బుద్ధిజీవి సృష్టిలో. మనిషికి ఒక్కడికే వివేకం ఉంది, ఇక ఏ ప్రాణికి లేదు. కాబట్టి ఆ 4 లక్షణాలతోటి అవి జీవితాన్ని వెళ్ళబుచ్చుతాయి, మరణిస్తాయి, మళ్ళీ జన్మెత్తుతాయి. ఇటువంటి చక్రంలో నుంచి తప్పించుకోవటానికి మానవ జన్మ ఒక్కటే రూటు, వేరే మార్గం లేదు. ఈ మానవ జన్మ తప్పిపోయి వేరే జన్మకి వెళ్ళిపోతే మళ్ళీ మానవ జన్మ వచ్చిందాక సాధన కోసం సాధన చేయడానికి కూడా అవకాశం. కాబట్టి మానవుడు ఒక్కడే బుద్ధిజీవి. కాబట్టి ఈ బుద్ధిని మనం ఉపయోగించుకొని ఈ విశేషణతోటి వీలైనంతగా సాధన మార్గంలో నడిచి సాధనంగా కలిగించడానికి ప్రయత్నించాలి. ఈ మానవ జన్మ వచ్చింది కదా, ఏదో సుఖంగా బతుకుతున్నాం కదా అనుకుంటే జన్మని వ్యర్థము చేసుకున్నట్టు లెక్క అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే ఎవరికి అసలు నిరర్థకంగా బతుకుతారంటే బతకరు. ఒక్కొక్కరు ఒక్కొక్క గమ్యం ఏర్పాటు చేసుకుంటారు, ఒక్కొక్క లక్ష్యం ఏర్పాటు చేసుకుంటారు. అది పారమార్థికంగా ఉపయోగపడేది కావచ్చు, ప్రతి మనిషికి ఒక గమ్యము ఒక లక్ష్యము సాధారణంగా ఉంటుంది. కానీ అది సరైన గమ్యం కాకపోతే జీవితం వృధా అయిపోతుంది. అందరూ గమ్యం ఏర్పాటు చేసుకుంటారు, ఏదో ఒక లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాకపోతే ఆ గమ్యం కరెక్ట్ అయిన గమ్యం ఉండదు. పారమార్థికంగా సాధించేది ఏమీ ఉండదు. మానవ జన్మ కూడా జంతు జన్మలాగా వృధా అయిపోతుంది. కానీ కొంతమంది మహాత్ములు ఉంటారు, వాళ్ళ కోసమే కాకుండా సమాజం మొత్తం కోసమని చెప్పేసి జీవితాలు త్యాగం చేసి అరవరాత్రాలు తపస్సులు చేసి కొన్ని లక్ష్యాలని కొన్ని గమ్యాలని మానవాళి కోసం ఏర్పాటు చేస్తారు. వాళ్ళు మహానుభావులు. ఇప్పుడు మన భారతీయ సాంప్రదాయంలో ఇప్పటికీ మనకి ఆ విధంగా మహానుభావులు ఏర్పాటు చేసినటువంటి ఈ లక్ష్యాలని గమ్యాలని దర్శనాలని పేరు పెట్టుకున్నాం మనం. దర్శనం అంటే ఏమిటి? ఒక మానవుడు తరించటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ మార్గం ఏమిటి, దాని ద్వారా మానవుడు పొందేది ఏమిటి అనేది ఒక సిద్ధాంతీకరణ చేస్తారు వారు. వారు అనుభవాలు నుంచి వారు ప్రపంచాన్ని గమనించిన దాన్ని బట్టి వాళ్ళ తపస్థితిని బట్టి ఆ దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. మామూలుగా మనం ఏర్పాటు చేసుకునేటటువంటి గమ్యాలు లక్ష్యాలు ఎట్లా ఉంటే అవకాశం వచ్చినప్పుడల్లా మారిపోతుంది. వారు ఏర్పాటు చేసేటటువంటి ఆ లక్ష్యాలని సిద్ధాంతాలు అంటాము లేదా దర్శనాలు అంటాము. అవి మాట మాటికి మారేవి కావు. ఈ విధంగా ఏర్పడినటువంటియే మన భారతీయ సంస్కృతిలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 12 వరుసనాలు గురించి కొద్దిగా వివరం తెలుసుకోవటం వల్ల మనకు కలిగే లాభం ఏంటంటే, రకరకాల పుస్తకాలు చదివి రకరకాల అభిప్రాయాలు ఏర్పాటు చేసుకొని ఒక నిశ్చిత అభిప్రాయానికి రాలేక మానవుడు కన్ఫ్యూజన్లో పడిపోతూ చాలా ఇబ్బంది పడుతుంది. మనకు మన గురుదేవులు ఏం బోధించారు, వారు అంగీకరించినటువంటి ఆమోదించినటువంటి సిద్ధాంతం ఏమిటి, మనం దానిని ఎలా ఫాలో కావాలి, ఎలా ఫాలో అయితే మనం ముందుకు సాగగలము అనేటటువంటి వివరం మనకు తెలిసి ఉండకపోతే అన్నీ కరెక్ట్ అనుకుంటాము, ఏది కరెక్ట్ కాదు. అందువల్ల మన గురుదేవుడి యొక్క హృదయం ఏమిటి, ఆయన మనకి ఏమి నేర్పదలుచుకున్నారు, అది ఏ దర్శనం కింద వస్తుంది అనేటటువంటి కనీస అభిప్రాయం లేకపోతే జీవితం అంతా అగమ్యగోచరంగా గడిచిపోతుంది. అందుకని కొంచెం అనిపించింది, కొంచెం ఈ సిద్ధాంతాలు అసలు ఏమిటి, ఎలా ఉంటే ఒక క్లుప్తమైనటువంటి ఒక ఐడియా ఇస్తే కొంతమందికి ఉపయోగపడుతుంది అనిపించింది అన్నమాట. ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలో మనం ముందు చెప్పుకున్నట్టుగా ప్రస్తుతము అమలులో ఉన్నటువంటి వరుసనాలు, లెక్కలో ఉన్నటువంటి వరుసనాలు 12. ఈ 12లో 6 నాస్తిక దర్శనాలు, 6 ఆస్తిక దర్శనాలు. అంటే కన్వీనియంట్గా ఒక 6 మనం ముందు పెట్టేసేయచ్చు అన్నమాట. అసలు వాటి జోలికి పోవాల్సిన పని లేదు, వాటి గురించి తెలుసుంటే చాలు. 6 నాస్తిక దర్శనాలు, 6 ఆస్తిక దర్శనాలు. ఏమిటి 6 నాస్తిక దర్శనాలు? చార్వాక దర్శనం, జైన దర్శనం, బౌద్ధ దర్శనాలు 4. అంటే బౌద్ధ మతం 4 శాఖలుగా 4 దర్శనాలుగా చలామణిలో ఉంది. మరి ఈ 6 చేయటానికి పెట్టారు అటు చేశారు, మొత్తం 4 విభాగాలు బౌద్ధ దర్శనంలో ఉన్నాయి. సౌత్రాంతికము, వైభాషికము, యోగాచారము, మాధ్యమికము అని. కాబట్టి 4 నాస్తిక దర్శనాలు, వాటి గురించి వాటిలో ఉన్నటువంటి దోషాలు తెలుసుకుని నిలబెట్టేసి 6 ఆస్తిక దర్శనాలు వాటిని వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనము ఈ రోజున అందరం ఫాలో అవుతున్నటువంటి మన గురుదేవులు మనకు బోధించినటువంటి ఉత్తర మీమాంస దర్శనంలో విశేషత ఏంటంటే మిగతా అన్ని దర్శనాల్లోని మంచి తీసుకుంటాం మనం, తక్కిన దర్శనాలు అట్లా ఉండదు. కాబట్టి ఇది కొంచెం ఐడియా ఉండాలి మనకి. ఉంటే మనం ఏ సిద్ధాంతంలో ఉన్నాము, మనం ఏ సిద్ధాంతం ఫాలో అవుతున్నామని తెలిస్తే దాంట్లో కొంచెం లోతులు ప్రవేశించేసి కొద్దిగా మన జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ముందు నాస్తిక దర్శనాలు చెప్పుకున్నాం కాబట్టి వాటిని చూసేసి తీసాడు. అన్నిటికన్నా ప్రాథమికమైనటువంటిది, ప్రాకృతమైనటువంటిది చార్వాక దర్శనం. చార్వాక దర్శనం అంటే మనం నాస్తికులు చెప్పుకుంటున్నామని వాళ్ళు అన్నమాట. సాధారణంగా ఏమనుకుంటారంటే చార్వాక దర్శనం వల్ల చార్వాకుడు విద్యార్థులు దర్శనకుడు చార్వాకుడు కాదు, బృహస్పతి. బృహస్పతి దేవతల గురువు కదా, ఆయన దీనదార్శనికుడు ఏంటి అనుకుంటాం. ఒక సందర్భంలో దానవులని తప్పు దోవ పట్టించడానికి ఈ దర్శనాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. దాని ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరి దేవతలకు అది వేరేస్తుంది. మరి చార్వాక దర్శనం ఎందుకు వచ్చింది? చార్వాకుడు ఆయన శిష్యుడు. దీనిని విశేషంగా అమల్లోకి తెచ్చినటువంటి వాడు చార్వాకుడు కాబట్టి ఆ దర్శనానికి చార్వాక దర్శనం అని పేరు వచ్చింది. దీన్ని ఒక్కసారి తెలుసుకుంటే ఎంత ప్రాథమికంగా ఉంటుంది మనకు అర్థమవుతుంది. దీనికి నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నాస్తిక దర్శనానికి ఆస్తిక దర్శనానికి తేడా, చాలా మంది సామాన్యంగా అనుకునేది ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు, దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు అనుకుంటారు. అది కాదు. వేదాన్ని వేద ప్రమాణాన్ని అంగీకరించి అంతరించే వాళ్ళు ఆస్తికులు, అంగీకరించిన వాళ్ళు వేద ప్రమాణం ముఖ్యం. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అనేది కాదు ముఖ్యం. చాలామంది పొరపాటు అంటే వేద ప్రమాణం అస్తి ఆస్తికులు, వేద ప్రమాణం నాస్తి అంటే దేవుడు సంబంధం లేదు. ఎందుకు దేవుడు సంబంధం లేదంటే ఈ ఆరు ఆస్తిక దర్శనాల్లోని మూడు దర్శనాల వాళ్ళు ఈశ్వరుడు ఉన్నారు. ముగ్గురికే ఈశ్వరుడు ఉన్నాడు, ముగ్గురికి ఈశ్వరుడు లేడు, పరమాత్మ అక్కడే ఉంటాడు. అది మళ్ళీ మరి చెప్తున్నాం, ఈ ఫండమెంటల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వేదము ప్రమాణం ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అని కాదు ప్రమాణం. ముందు ఆస్తిక నాస్తిక దర్శనాలకు ఆ తేడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాస్తిక దర్శనానికి వచ్చాం. ఇది ఎంత ఇదిగా ఉంటుందంటే వీళ్ళకి ప్రత్యక్షం ఒకటే ప్రమాణం, అనుమాన ప్రమాణాన్ని కూడా అంగీకరించారు. అంటే కంటితో వచ్చిన ఇంద్రియాలకి అందిందే ఒక్కటే సత్యం, పట్టిందంతా అసత్యం. అనుమాన ప్రమాణం కూడా మాకు అక్కర్లేదు. అప్పు చేసినా పప్పు తినండి తినండి, ఎవరినైనా ఏమి చీట్ చేసినా పర్వాలేదు, అదేమిటి అప్పు చేస్తే తప్పు కదా, అప్పు చేస్తే తిరిగి కట్టాలి కదా, అది మా హెడేక్ కాదు, అప్పు ఇచ్చినాడు హెడేక్. చేత అయితే వసూలు చేసుకుంటాడు, చేత కాకపోతే బానుకుంటాడు, అది వాడి. అదేంటి అట్లా చేస్తే పాపం కదా, పాపం అదేమిటి అట్లాడి తప్పకుండా చూపించమంటారు. మరి నరకానికి పోతారంటారు, శాస్త్రం చెబుతుంది కదా. ఎవరు రాసిన శాస్త్రం మేము ఎందుకు నమ్మాలి? ఎవరు స్వార్థం కోసమో ఎవరు రాశారో మాకు తెలియదు, మేము నమ్మము. ఇలా ఉంటుంది వీళ్ళకి చాలా రూఢిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళ స్నేహం కూడా మనం చేయకూడదు, అది అందు తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి చార్వాకులనే పేరు వచ్చేదానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇటువంటి తీయటి మాటలు చెబుతారు, అప్పు తీసుకొని నీ అన్నదని అప్పు ఎగ్గొట్టేసేయి అని చెప్తారు. తీయగా ఉంటాయి వినటానికి మాటలు, అందుకని చెప్పేసేసి తీయటి మాటలు చెప్పేవాళ్ళు కాబట్టి వీళ్ళని చార్వాకులు అంటారు. అంత ఘోరంగా ఉంటుంది దర్శనం. కాబట్టే ఈ దర్శనానికి బ్రహ్మసూత్రాల్లో బాలరాయణుల వారు భాష్యం ఇది కూడా రాయలేదు, దాన్ని ఖండించలేదు. తక్షణ 10 దర్శనాలను ఖండించారు. ఈ ఒక దర్శనాన్ని అసలు దాంతో మాట్లాడటం కూడా అవసరం లేదని చెప్పేసి దాన్ని ఖండించడం కూడా ఖండించలేదు. అట్లా ఉంటుందన్నమాట ఈ దర్శనం. కాబట్టి దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, అంతగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. తరువాత జైన దర్శనం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి ఈ ఏరే దర్శనాల ప్రభావం చాలా ఎక్కువ పడి అంతా కరప్ట్ అయిపోతుంది, అంతా కలిసి అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం ఏమి నేర్చుకుంటున్నామో తెలుసుకోకపోతే గమ్యం మనకే అర్థం కాకపోతే ఎట్లా ప్రయాణం చేయగలం? కాబట్టి ఇప్పుడు జైన దర్శనం ఉంది, ఇది ఒక గోలగోలగా జరుగుతుంది. ఇప్పుడు చాలా గోలగా ఉంది. అప్పుడు జైన దర్శనం అంటే ఏమిటో మనకు తెలుసుంటే మనం జాగ్రత్తగా ఉండవచ్చు. జైన దర్శనం అనే వాళ్ళకి వీళ్ళకు కూడా దేవుడు ఉండదు. వీళ్ళ దేవుడు ఎవరు? వీళ్ళ తీర్థంకరులు అని ఉంటారు. వాళ్ళే సర్వజ్ఞులు. వాళ్ళు చెప్పిందే వాళ్ళకి వేదము, వాళ్ళు చెప్పిందే బోధ, వాళ్ళనే దేవుళ్ళలాగా పిలుస్తారు తీర్థంకరులు. వీళ్ళు మొత్తం 24 మంది మహావీరుడు కాక, ఫస్ట్ ఆయన ఋషభదేవుడు, మొదటి తీర్థంకరుడు ఋషభదేవుడు. అదే వాళ్ళకి ఆచరణీయము, అదే వేదము. వీళ్ళు శబ్ద ప్రమాణం కూడా కొద్దిగా వాళ్ళ బోధలు ఏంటి అని శబ్ద ప్రమాణాన్ని తీసుకుంటారు, అనుమాన ప్రమాణాన్ని అంగీకరిస్తారు, ప్రత్యక్ష ప్రమాణాన్ని అంగీకరిస్తారు. అంతే ఇంక లోపలికి రారు. వీళ్ళు తర్వాత తర్వాతలో హీనయానము మహాయానము దిగంబరులు శ్వేతాంబరులు ఉండిపోయారు. దిగంబరులు అంటే వస్త్రాలు ధరించకుండా అట్లాగా ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. శ్వేతాంబరులు అంటే తెల్ల వస్త్రాలు ధరిస్తారు. అయితే రెండు సిద్ధాంతాల్లో ఫైనల్గా ఏమి మార్పు లేదు కాబట్టి రెండుని ఒక దర్శనం కింద తీసుకుంటారు. కాబట్టి దీన దర్శనం కూడా నాస్తిక దర్శనాలలో అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి దర్శనాల్లో తీసేయచ్చు. తర్వాతది బౌద్ధ దర్శనం. బౌద్ధ దర్శనం మన పేరుతోటే మనం అర్థం చేసుకోవచ్చు కదా, ఇది గౌతమ బుద్ధుడు స్థాపించిందని చెప్పేసి. గౌతమ బుద్ధుడి సమయంలో ఏం జరిగిందంటే ఆయన గ్రంథస్థం చేయలేదు ఆయన బోధలు ఎక్కడ ఎక్కడ రికార్డు కూడా శిష్యులు కూడా చేయలేదు. ఊరికే శిష్యులు అడిగిన ప్రశ్నలకి సమాధానం రూపంలోనే ఆయన సిద్ధాంతం అంతా చెప్పారు. అందువల్ల ఏమైపోయింది, రకరకాల శిష్యులు రకరకాల భావాలు ఉత్పన్నం చేసుకొని ఒక రూపం లేకుండా పోయిందని చెప్పేసి చక్రవర్తులు అంతా చేరి, అప్పుడు అశోక చక్రవర్తి కానీ గొప్ప చక్రవర్తులు అంతా మతాంతరంలో ప్రభావం చేరారు. కానీ ఏమిటి ఫండమెంటల్ సిద్ధాంతం ఏమిటనేది ఎవరికీ అర్థమయ్యే గోచరంగా ఉంది. అందువల్ల అశోకుడు లాంటి ఒక రాజుగారు ఏం చేశారంటే అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరినీ పిలిపించి ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేసి ఆ సభలో అందరినీ కూర్చోబెట్టి ఇప్పుడు ఈ సిద్ధాంతాన్నంతా క్రోడీకరించండి, గ్రంథస్థం చేయండి అని చెప్పి చాలా సభలు ఏర్పాటు చేసి చేస్తే ఒక పిటకాలు అంటే బుట్ట మూడు పిటకాలు తయారైంది. దాని ఫలితంగా అంటే మూడు భేదాభిప్రాయాలు తయారైంది. ఆ మూడు భేదాభిప్రాయాలు తయారైతే మళ్ళీ వాటి మీద కొన్ని వందల భాష్యాలు వచ్చేసి సుత్త పిటకము అభిధమ్మ పిటకము ఇంకో పిటకం మొత్తం మూడు పిటకాలు వచ్చేసినాయి. ఆ మూడు పిటకాల మీద నాలుగు దర్శనాలు తయారైంది. అంటే బౌద్ధ మతము నాలుగుగా చీలిపోయింది. అప్పుడు ఏం జరిగింది, ఆ నాలుగుని నాలుగుకి నలుగురు ఏర్పాటైపోయి గురువులు ఏర్పాటైపోయి నాలుగు దర్శనాలుగా సపరేట్ చేసేసారు. అదే సౌత్రాంతికము వైభాషికము యోగాచారము మాధ్యమికము. అంటే ఒక్కొక్క పిటకాన్ని అనుసరించి, సుత్త పిటకాన్ని అనుసరించి సౌత్రాంతరికము, అభిధమ పిటకాన్ని అనుసరించి వైశేషికము వైభాషికము, తర్వాత రెండేమో వినయ పిటకం అనుసరించి వచ్చినాయి. ఈ విధంగా నాలుగు తయారైపోయాయి. ఈ ఆరు కూడా నాస్తిక దర్శనం. ఈ నాలుగు ప్లస్ జైన దర్శనము ప్లస్ నాస్తిక దర్శనం. కాబట్టి ముందు వీటి ప్రభావం మనకు పడకుండా మనము వేదమును అంగీకరించేటటువంటి వాళ్ళము ముందు ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నాలుగు మనకి ఇటు ప్రభావం అక్కర్లేదు. ఇక ఆస్తిక దర్శనాలు, ఆస్తిక దర్శనాలు కూడా ఆరు. ఇవి ఆరు ఏమిటి ఆ దార్శనికుడు ఎవరు తెలుసుకోవడంతో మంచిది మనకి వ్యవహారం ఉండాలి. ఎందుకు మనము అనుసరించేటటువంటి ఉత్తర మీమాంసలో ఏ దర్శనంలో ఆస్తిక దర్శనంలో మంచి ఉన్నా కూడా మనం తీసుకుంటాం, అది మన స్పెషాలిటీ. వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేసేది ఉండదు మనం. అందుకని వాటిలో ఉన్నటువంటి మంచి చాలా తీసుకున్నాం. ఉదాహరణ సాంఖ్య దర్శనంలో చాలా భాగాలు మనం తీసుకున్నాం, కొన్ని ఫండమెంటల్స్ మనం తీసుకున్నాం, ఎవరిని క్రిటిసైజ్ చేసేది లేదు. ఎందుకంటే మనకు ఫైనల్ మార్గం చివరి మార్గం ముందు మార్గం కాదు. కాబట్టి ఆరు దర్శనాలు ఏమిటి, మొదటి సాంఖ్య దర్శనం. నేను దార్శనప్పుడు కపిలముని. రెండవది యోగ దర్శనం. దీని దర్శనప్పుడు పతంజలి మహర్షి. మూడవ దర్శనము న్యాయ దర్శనం. దీన్ని దార్శనప్పుడు గౌతమ మహర్షి. తర్వాత వైశేషిక దర్శనం. దీని దార్శనప్పుడు కనాద మహర్షి. తర్వాత పూర్వమీమాంస. దాని దార్శనప్పుడు జైమిని. మనది ఉత్తర మీమాంస. దీని దార్శనికుడు వ్యాస మహర్షి. నిజానికి
ఆరవదైనటువంటి ఉత్తరమైన దర్శనము వ్యాసుల వారిని దాటిందని అనేటానికి కుదరదు. అదంతా వాళ్ళ సొంత అభిప్రాయాలైతే ఇది వచ్చేసేసి ఉపనిషత్తుల సారాన్ని క్రోడీకరించి తయారు చేసిన దర్శనం కాబట్టి, ఇది ప్రత్యేకంగా ఈయన దర్శించింది కాదు కాబట్టి ఆయన్ని దార్శనికుడు అనడానికి అవకాశం లేదు. ఈ విధంగా ఆరు దర్శనాలు ఆరు ఏర్పాటు చేశారు. అట్లా మనం ఒక్కొక్క దర్శనాన్ని గురించి కొద్ది కొద్దిగా నేర్చుకుంటే, ఏమేమి ఉంటాయి అని నేర్చుకుంటే కనుక మన దర్శనం మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడు దానిని మన గురుదేవుడు బోధలతో జోడించుకుంటూ అన్వయించుకుంటూ ఎక్కడెక్కడ ఏం చెప్పారో చూసుకుంటూ మనం ముందుకు సాగటానికి అవకాశం దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు మనది ఉత్తరమీమాంస అంటే ఎట్లా? ఉత్తరమీమాంస అంటే పూర్వమీమాంస ఉత్తరమీమాంస రెండు కూడా వేదము ప్రమాణంగా వచ్చినాయి అని చెప్పుకున్నాం కదా. ఈ ఆరు వేదంగా ప్రమాణంగా వచ్చినాయి కానీ ఈ రెండు ముఖ్యంగా వేదాన్ని గట్టిగా అంగీకరిస్తే వేదమే పరమ ప్రమాణం. తక్కిన నాలుగు దర్శనాల వాళ్ళకి సాంఖ్య దర్శనం కానీ యోగ దర్శనం కానీ వైశేషిక దర్శనం కానీ న్యాయ దర్శనం కానీ వాళ్ళ నలుగురికి తర్కము వేదము మధ్య కనుక పోటీ వస్తే వాళ్ళు తర్కానికి ప్రాధాన్యత ఇచ్చి వేదాన్ని పక్కన పెడతారు. మనకేమిటి? పూర్వమీమాంసకి ఉత్తరమీమాంసకి మనకు తర్కానికి వేదానికి గనక కాన్ఫ్లిక్ట్ వస్తే మనకి వేదము మొదటి ప్రమాణము, తర్వాత తర్కం. అంటే వేదంలో చెప్పబడినటువంటి సూత్రాలను అనుసరించే మనం తర్కం ఉపయోగించాలి కానీ వేరే ఉపయోగించడానికి కుదరదు అన్నమాట. ఇది తక్కిన నాలుగు దర్శనాలకి మన రెండు దర్శనాలకి ఉన్నటువంటి తేడా అది. ఇందాక చెప్తున్నాం ఒక మూడు దర్శనాలు ఈశ్వరుడిని అంగీకరించాం. ఏమిటి? సాంఖ్య దర్శనము, వైశేషిక దర్శనము, పూర్వమీమాంస దర్శనం. ఈ మూడు ఈశ్వరుని అంగీకరిస్తావు ఆర్థిక దర్శనాలు అయినా కూడా. కానీ ఆర్థిక దర్శనాలు ఎట్లయినాయి అంటే వేదాన్ని అంగీకరిస్తాయి. ఇప్పుడు ఈ ఆరు దర్శనాల మధ్య ఉన్నటువంటి పరస్పర తేడాలు మనకి అర్థమైనవి కదా. అయితే పూర్వమీమాంసకి ఉత్తరమీమాంసకి తేడా ఏమి? అది కూడా తెలియాలి కదా. మరి ఈ రెండు ఉన్నాయి కదా, మనం పూర్వమీమాంస మనం అంగీకరించాం కదా. ఎట్లా? పూర్వమీమాంస అంటే వేదములో పూర్వభాగమే ఆధారపడి ప్రతిపాదించబడినటువంటి పూర్వమీమాంస. దీనికి జైమిని మనస్సు దార్శనికుడు అనుకున్నాం. అంటే ఈ పూర్వమీమాంసలో కర్మ ముఖ్యం, ఉత్తరమీమాంసలో జ్ఞానం ముఖ్యం. ఈ తేడా వల్ల ఈ రెండు మీమాంసలు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏమిటి? ఉత్తర మీమాంస దీంట్లో కన్నా కనీసం వస్తే దీంట్లో ఉన్న ద్వైతం విశిష్ట ద్వైతం అద్వైతం తర్వాత చూద్దాం. ముందు కనీసం దీనికన్నా దీందాకన్నా రాగలిగితే దాని తర్వాత వాటిలో కూడా ఏమి తేడా లేదు అది గుర్తుపెట్టుకోవాలా. ద్వైతము ముందు అందరూ ఫాలో కావాల్సిందే, విశిష్టాద్వైతం ద్వారా ముందు నడవాల్సిందే, అద్వైతాన్ని సాధించాలి. మూడు మూడు మదిలే తప్ప మూడు విభిన్నమైనటువంటి ప్రశ్నలు కాదు. ఇట్లా ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని ఎవరి కాదు మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకొని ముందుకు పోవాలి అని అవగాహన పెట్టుకుంటే సాధన సులభం. కొద్దిగా ఆలోచించాలి, ఏం పెద్ద కష్టమే. మనం ఎక్కడున్నా మన గురుదేవుడు మనకి ఏం బోధించారు, ఎట్లా నేర్చుకోవాలి, తగ్గితే మనం అవసరం. ఒకసారి మన గురుదేవుడి దగ్గరికి మనం వచ్చిన తర్వాత మనకు వేరే విషయాలు మనకి ఎందుకు అవసరం లేదు కదా. మన గురుదేవుడు ఏం చెప్పాడు దాంట్లోనే లోతు తెలుస్తాం. వారు ఏం చెప్పారు మనం చెప్పుకుంటాం కదా, అద్వైత సామ్రాజ్య సార్వభౌమాన్ని. మరి చాలా ఆచరించక్కర్లేదా, ఆచరించాలక్కర్లేదా? ఒక్కసారే రాకపోవచ్చు అందరికీ, పుట్టగల్లు అందరికీ రాదు. ఎన్నెన్ని ఎన్నెన్ని జన్మల నుంచో కృషి చేసుకుంటూ కృషి చేసుకుంటూ వస్తే ఈ జన్మలో కూడా ఫస్ట్ నుంచి ఆ భావాల నుండి ఒకటొకటి నేర్చుకుంటూ వస్తే కానీ ఒక స్థాయికి రాలేము ఎవరైనా కూడా. అందుకని ఒక బిగినింగ్ అంటూ ఉండాలి, స్టార్ట్ చేయాలి. అనుకుంటే ఏమవుతుంది? ఇందాక మనం చెప్పున్నామే ఆహారం నిద్ర భయం మిగులమని, అది అదే ఆ నాలుగే మిగులుతాయి చివరికి, చివరికి ఏమీ మిగలవన్నమాట. కాబట్టి వీటి మీద కొంచెం అవగాహన పెట్టుకొని దాని ప్రకారం కనుక మనం, ఇదేం పెద్ద కష్టం కాదు. లేకపోతే ఏమవుతుంది, మిక్సప్ అయిపోతాయి ఇష్యూస్. ఉదాహరణ చెప్తాను, అంటే పేరు చూడటం బాగుంది. ఇప్పుడు యోగదర్శనం ఉంది, బాబుజీ వారి బోధలు చదవండి ఒకసారి తెలుస్తుంది. యోగదర్శనంలో ఫైనల్ ఏంటి? అష్టాంగ యోగంలో జ్ఞానము సమాధి కదా. ఆ సమాధిని జ్ఞానంలో, జ్ఞాన యోగంలో వచ్చే సమాధితో ఒకసారి కంపేర్ చేసుకోండి. ఆ స్థాయికి రాగలిగి ఆలోచించగలిగితే అది జడ సమాధి, దానివల్ల ప్రయోజనం లేదు. బాబుజీ గారు మూడు నాలుగు సందర్భాల్లో చెప్తారు, చాలా స్పెసిఫిక్గా చెప్తారు. ఎట్లా జడ సమాధి అంటారా? దాని ఏమిటి వరస ఏమిటి మనకి? యమ నియమము, ప్రాణాయామ, ప్రత్యాహారము, ధ్యారణ, ధ్యాన సమాధి కదా. ఇది అయితే ఆసనం, మధ్యలో ఆసనం అవుతుంది ఎనిమిది. ధ్యానం దాకా వచ్చాం. ఆ ధ్యానంలో అమనస్క యోగాన్ని ఎట్లా సాధిస్తాను నన్ను? మనసుని జడం చేస్తాం. అక్కడ కూడా నిర్వికల్ప సమాధికి వచ్చే కలిగి మనసు లయమైపోతుంది. ఎట్లా లయమైపోతుంది? ఆలోచనలు తగ్గించుకోవడం ద్వారా లయం చేస్తాం. ఆలోచనలు తగ్గించుకోవడం ద్వారా లయం ఏంటంటే మనసు తాత్కాలికంగా అడిగిందనమాట, మీకు తెలిసి అనగలేదు. అప్పుడేమవుతుంది? అది మనసు లయమైపోతుంది, అనుభూతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సుషుప్తితో కలిగి ఆనందం కలుగుతుంది. కానీ బయటికి వచ్చిన వెంటనే మళ్ళీ నా సంసారము, నా భార్య, నా బిడ్డలు మామూలు అయిపోతుంది. అదే జ్ఞానంలో వచ్చేటటువంటి సమాధిలో మనకి నేను స్పృహ, అసంప్రజ్ఞత సమాధి స్పృహ ఉంటుంది. అది సంప్రజ్ఞత సమాధి నాకు ఉంటుంది, అసంప్రజ్ఞత సమాధిలో ఆ నేను లయమైపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇక నువ్వు బయట ఉన్న బ్రహ్మమే, సమాధిలో ఉన్న బ్రహ్మమే. ఇంత తేడా ఉంది, రెండు ఒకటిగానే కనపడతాయి మనకి. కానీ బాబుజీ గారు ఎంత చెప్పారు, అది చెప్పేది నేను స్పెసిఫిక్గా ఈరోజు చెప్పదలుచుకుని ఏంటంటే, బాబుజీ గారు అన్నీ అందించారు బోధల్లో. కాకపోతే మనం కొంచెం కాస్త కష్టపడాలి, కష్టపడిపోతే కష్టపడితే తప్పకుండా అర్థమవుతుంది. ఒక్క ప్రయత్నం చేస్తే అందరికీ సరైన మార్గం అందరికీ దొరుకుతుంది, సరైన మార్గం అందరూ ప్రయాణించగలరు. ఒక జన్మలో పూర్తి కాకపోవడం ఒక జన్మలైనా పూర్తి అయిపోతుంది. సాధించవలసింది మాత్రం అదే, పెట్టింది ఏది కాదు. ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా, ఎన్ని కోట్ల భూములు సంపాదించినా, ఎన్ని వేల మెడల్స్ సంపాదించినా ఒక్కటి కూడా పనికిరాదు. ఏమీ లేని వాటితో సమానంగా చనిపోయే రోజున ఏదన్నా మిగలాలంటే దీని ద్వారా మాత్రమే మిగులుతుంది. ఏదైనా కొద్దిగా సంపాదించినా మన వెంట వచ్చేది ఆ కొద్దిపాటి జ్ఞానమే, మన సంపాదించుకున్న జ్ఞానమే. తక్కింది ఏది రాదు. కాబట్టి రాణిదాని కోసం పాపలు ఆడటం కన్నా వచ్చేదానికోసం చిన్న ప్రయత్నం అయినా చేయటం మేలు అనేది నా పర్సనల్ అభిప్రాయము. కాబట్టి నాకు చూసింది నేను చెప్పాను, ఉపయోగపడితే ఉపయోగపెట్టుకోవాల్సిందని ప్రార్థిస్తూ జై సద్గురు మహారాజ్కి.